భగవానుడుగుతూ ఉంటారు.
దేవుడు
ఈ ప్రపంచంలో మరి భగవంతుడి ముందు వచ్చింది అంటారు కదా, భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడు ఇంకో చోట నుంచి వస్తాడు, భగవంతుడే కదా సార్.
భగవంతుడు భగవంతుడి ముందు వచ్చాడు అంటే భగవంతుడే కదా.
భగవంతుడు ఇంకో చోట నుంచి వస్తాడు, అస్వతంత్రుడు అవుతాడు. అస్వతంత్రుడు దేవుడు అవుతాడు.
పరమాత్మ యొక్క ముఖం నుంచి వచ్చాడు. గీతార్థంగా ఏ అక్కడ గీత, గంగ, గాయత్రి ఈ చోటు అక్షరాలు మీరు సాయంత్రం పడుకునేప్పుడు అనుకున్నప్పటికీ అపారమైన పుణ్యం చేస్తారు. ఆ గీతను రామకృష్ణను ఎలా అనుకుంటారో చాలా మంది. ఆ గీతను ఉడికే అదొక నామం కింద మీరు స్మరించుకున్నప్పటికీ అపారమైన పుణ్యం. ఆ గ్రంథానికి ఉన్న వైపు మాత్రం
భగవంతుడు చెబుతున్నాడు కురుక్షేత్రంలో ఈ జ్ఞాన గంగ.
భగవద్గీత అహంకారానికి రోత, అహంకారానికి కోత. భగవద్గీత జీవులకి అహంకారం లేదు, దాని రోతగా ఉంటుంది. ఇంకే దాని కోత పెడుతుంది. అహంకారానికి కోత పెడుతుంది గీత. అంటే దీని కోత పెడుతుంది కాబట్టి గీతను చూస్తే అహంకారానికి రోతగా ఉంటుంది. దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం, ఆరు గుణాలు చెబుతున్నాడు. అజ్ఞాన గుణాలు ఆరు. ఆసురీ సంపద, రాక్షస సంపద, దేవతల సంపద చెబుతున్నాడు భగవంతుడు. ఆసురీ సంపద చెబుతున్నాడు ఎవరి ముఖం మీదనే వీళ్ళు రాక్షసులని వీళ్ళు దేవతలను రాసిందని. ఎవరి ముఖం మీద రాజకీయం మీరు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చేసే పనులను బట్టి తెలుస్తుంది. ఒక మనిషి రాక్షసుడా, ఒక మనిషి దేవతా స్వరూపుడా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ రాక్షసులు లేకపోతే వాళ్ళ దేవతలో తెలుస్తుంది. కానీ ముఖం మీద ఎవరి ముఖం మీద రాసి ఉండదు వీడు రాక్షసుడు వీడు దేవత. అయితే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఈ దైవ గుణాలు ఉన్నవాళ్ళు, ఈ చక్కటి సంస్కారంతో కూడినటువంటి పనులు చేసేవాళ్ళు ఈ సంసార సముద్రంలోంచి, ఈ ప్రకృతి సముద్రంలోంచి, అజ్ఞానం అనే కిరటాలలోంచి, ఈ సుడిగుండంలోంచి బయటపడతాడు. ఎవడపడతాడు? దైవ సంపద ఉన్నవాడు, రాక్షస సంపద ఉన్నవాడు, అంటే రాక్షస పనులు చేసేవాడు ఆజన్మ కాదన్న వాడు నరకంలోకి పూడుకుపోతాడు. అంటే అజ్ఞానంలోకి పూడుకుపోతాడు, సంసారంలోకి పూడుకుపోతాడు. వాడికి దారే కనపడదు. వారికి ఆ సుడిగుండం నుంచి బయటపడటానికి అవకాశం లేదని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతాడు. భగవంతుడు చెప్పిన మాటల పట్ల మనం గౌరవం లేకపోవడానికి ముఖ్య కారణం ఇది అజ్ఞానం. మనం అజ్ఞానం ఉండదు కాబట్టి భగవంతుడు చెప్పే మాటలకు విలువ తెలియటం లేదు. నువ్వు కట్టలేకపోతాం, భగవంతుడు చెప్పే మాటలకు నువ్వు కట్టలేకపోతున్నాం. సత్సంగం యొక్క మహత్యానికి కూడా మనం నువ్వు కట్టలేకపోతున్నాం. దాని భగవంతుడు చెప్పే మాటల్లో లోతుని తవ్వి బయటికి తీయటానికి మనకు అవకాశం లేకపోవడం కారణం ఏంటంటే లోపల ఉన్న అజ్ఞానం. అంటే ఈ అజ్ఞానం ఆసులు సంపదలో చెప్తున్నాడు భగవంతుడు. చెబుతున్నాడు దంభం ఎటువంటిదో, దర్పణం ఎటువంటిదో, అభిమానం ఎటువంటిదో, క్రోధం ఎటువంటిదో, ఈ అజ్ఞానం కూడా అటువంటి అజ్ఞానమే సంసారం అని భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవ స్వామి. స్మరణం అంటే చాలా మందికి భయం. కారణం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మన అందరం ఉండవేమో. అస్థికులు అస్థికులు అంటారు. అంటే అస్థికులు అంటే మన ఎముకలు అస్థికులు. మన నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తులు కుటుంబాలు ఇచ్చి అస్థికులేమో దేశానికి ఇస్తారు. ఆస్తులు కుటుంబానికి అస్థికులు దేశం. అస్థికులు అస్థికులు అని మన ఎముకలే. అక్కడ కాలిపోతే శ్మశానంలో కాలిపోతే వాటిని ఈ మొక్కలు తీసుకొస్తారు. అయ్యి అస్థికులు అస్థికులు అంటే ఎక్కడి నుంచి వస్తారు మన ఎముకలే అస్థికులు. అయితే అందరికీ భయం ఏమిటి కదా, మరణించిన తర్వాత మనం ఎవరో ఉండమేమో అని. ఆ భయం ఎవరికి ఎక్కడ? మరణించిన తర్వాత అందరూ ఉంటారు. మీ పూర్వీకులు ఎవరైనా మరణించారనుకోండి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం మరణిస్తామనుకోండి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మరణించిన తర్వాత మన అత్యత్వం పోతుందని మీరు ఎవరు అనుకోవద్దు. ఇది మంత్రం తెలుగు స్మరించు. ఇంకా భయం ఎందుకు? మీరు దేనికి భయపడాలి? మరణించడం నాశనం అయిపోతామంటే మీరు భయపడవచ్చు. మరణించడం మన నాశనం, మన శరీరం కాబట్టి లోపల అహంకారం కానీ అజ్ఞానం కానీ ఈ భౌతికమైన అగ్ని ముట్టుకోలేదు. ఈ భౌతికమైన అగ్ని అహంకారాన్ని ముట్టుకోలేదు, గర్వాన్ని ముట్టుకోలేదు, అజ్ఞానాన్ని ముట్టుకోలేదు. అంటే నీ శ్మశానంలో కాలబడి ఆత్మకు శరీరం అక్కర్లేదు. అజ్ఞానానికి శరీరం కావాలి, అహంకారానికి శరీరం కావాలి, గర్వానికి శరీరం కావాలి. అంటే ఉందని చెప్పి శరీరాలు వస్తూ ఉంటాయి, అదే సంసారం. ఆత్మకు శరీరంతో పనులే. అహంకారానికి శరీరం కావాలి అంటే దానికి జన్మ వస్తుంది. అంటే మనకి శరీరం ముసలి అయిపోతుంది, పడిపోతుంది, శ్మశానంలో కాలుస్తారు. మళ్ళీ ఎక్కడ బంధిస్తుంది? అహంకారం అలాగే ఉంటుంది, గర్వం అలాగే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. మనకు కొత్త శరీరం వచ్చి కలుస్తుంది. అంటే మరణించిన తర్వాత మన నాశనం అవుతామని మీరు ఎవరు అనుకోవద్దు. శ్మశానం చూడ మన జీవితం ముగిసిపోతుంది అనుకోవద్దు. లైఫ్ జనలే అహంకారం అని చెప్పి జీవితానికి ముగింపు లేదు. అది దేహాలు ఎటువంటి వస్తే నన్ను అడగండి. ఈశ్వర యొక్క ఆజ్ఞ అనుసరించి ఆ దేహం వస్తుంది కానీ కర్మను బట్టి ఆ దేహం వస్తుంది కానీ నా ఇష్టానుసారం నేను జన్మించాలంటే నా ఇష్టం కాదు. ఇంకే నేను స్వతంత్రం కాదు. ఒకటే స్వతంత్రుడు వాడు భగవంతుడు. ఒకటే స్వతంత్రుడు ఒక్కడే, ఆత్మ ఒకటే స్వతంత్రుడు, భగవంతుడు ఒకటే స్వతంత్రుడు. మిగతా ప్రతి జీవులందరూ కూడా అందరూ అస్వతంత్రుడు. ప్రతి జీవి అస్వతంత్రుడు. ఆ ఈశ్వరుడే స్వతంత్రం. అంటే ఈశ్వర సంకల్పానుసారం కర్మ అనుసరించి వాడికి తిరిగి జన్మలు ప్రసాదిస్తాడు. భవిష్యత్తులో మనకి జన్మ ఉందో లేదో ఈ జన్మలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సంశయంగా ఏమి సంశయం లేకుండా మీరు ప్రత్యక్షంగా తెలుస్తాను రాబోయే జన్మ మీకు ఉండవు లేదా. ఇదే మరణం, మరణంతో జీవితం ఆకరణ మీరు అనుకోవద్దు. మరణానంతరం కూడా జీవితం ఉంది. ఈ భౌతిక అగ్ని అహంకారానికి కాక లేదు, అది అభౌతికం. అహంకారం అభౌతికం, అది భౌతికమైన కాదు. భౌతికమైన వస్తువులను పట్టుకుంటుంది కానీ అది మటుకు భౌతికమైన వస్తువు కాదు. మనసు కూడా అంతే, మనసు కూడా అభౌతికమే. అది భౌతికమైన వస్తువులను పట్టుకుని అలా వేలాడుతూ భౌతికమైన వస్తువులను స్మరిస్తూ ఉంటుంది కానీ అది కూడా అభౌతికమే. అదే మనసు కూడా భౌతికమైతే శ్మశానంలో శరీరం కాలిపోయినప్పుడు అది కూడా కాలిపోవాలి. సత్సంగం యొక్క
నేను ఏం ఏంటంటే కేవలం దేవతలతో మంత్రాలతో కాంటాక్ట్ పెట్టాము కదా, డైరెక్ట్ టచ్ ఇట్ ప్రూఫ్. దానికి ఏమో జిన్ను రమణ సత్తాను, డైరెక్ట్ టచ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ప్రూఫ్. భగవంతుడి యొక్క నిజమైన పేరు సత్యం. భగవంతుడికి ఏది పేరండి అనేది చెబుతున్నాం, రామ చెబుతున్నాం, కృష్ణ చెబుతున్నాం, శివ చెబుతున్నాం, యేసు చెబుతున్నాం, అల్లా చెబుతున్నాం, ఎన్నో పేర్లు చెబుతున్నాం భగవంతుడికి. కానీ మొట్టమొదటి పేరు భగవంతుడికి ఏది పేరంటే ప్రూఫ్ సత్యం. సత్యం అనే పేరు చెప్పిన తర్వాత మిగతా పేరు చెప్పాలి భగవంతుడి పేరు. మొదటి పేరు సత్యం, దాని తర్వాత మిగతా పేరు. మాకు అజ్ఞానం ఉందో లేదు మరి ఎలా తెలుస్తున్నారు? ఆసురి సంపదలు చెబుతున్నాడు భగవంతుడు, అయితే అజ్ఞానం కూడా ఆసురి సంపదలు చెబుతున్నాడు. మాకు అజ్ఞానం ఉందో లేదు మాకు ఎలా తెలుస్తుందండి? ఎలా కనిపిస్తుందండి? నా లోపల నా అజ్ఞానం నాకు ఎలా కనిపిస్తుంది? మరి ఎలా తెలుస్తుందంటే నాకు కనుక చకుడు పొలంకులు వస్తుంటే నాకు అజ్ఞానం ఉన్నట్టు. నువ్వు పొందబోతు నువ్వు లోకానికి సంబంధించిన తలంపులు చకుడు పొలంకులు వస్తుంటే నీ బయటికి చెప్పుడు అప్పుడు అజ్ఞానం దట్టంగా ఉన్నట్టే అపారంగా ఉన్నట్టు. చకుడు తలంపులు వస్తే అలాగే మీరు చూసుకోండి అజ్ఞానం ఉన్నట్టు. అది అజ్ఞానానికి తేలిగ్గా పోవచ్చు. ప్రయత్నం కలకరితత్వం ఈశ్వర కటాక్షం అజ్ఞానం పోవాలని భగవాన్ చెబుతాడు. నీ సొంత ప్రయత్నం చేయాలి, నీ చెప్పడం నువ్వు పడాలి. స్వప్రయత్నం కలకరితత్వం నీ చేసినంత మాత్రం చెప్పు రాదు, కాలం కూడా కలిసి రావాలి. ఎన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ప్రయత్నం కలకరితత్వం ఈశ్వర కటాక్షం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు అజ్ఞానం పడిపోతుంది. అన్నీ కలిసి రావాలి. ఈ మూడు కలిసి వస్తే అన్నీ పడిపోతాయి. అజ్ఞానం పడిపోతుంది, స్తంభం పడిపోతుంది, దర్పం పడిపోతుంది, అజ్ఞానం పడిపోతుంది, అన్ని పడిపోతాయి. ఆసుర గుణాలన్నీ పడిపోతాయి. ఇప్పుడు దైవాలు రావచ్చింది ఎవరికైనా భగవంతుడి దైవ గుణాలు చెప్పాడు, అది మనం నేర్చుకోవాలి. ఈ రాక్షస గుణాలు మనకు చెప్పడం ఎందుకు? నేర్చుకోవాల్సిన క్వాలిటీ చెప్తే సరిపోతుంది కదా. మరి ఈ చెడ్డ గుణాల గురించి భగవంతుడు ఎందుకు చెప్పాలని మీకు ఎవరికైనా అనుమానం రావచ్చు. మనం విడిచిపెట్టవలసిన గుణాలు నేర్చుకోవాల్సిన గుణాలు, దేవత గుణాలు విడిచిపెట్టవలసిన గుణాలు ఏమిటి? రాక్షస గుణాలు. రాక్షస గుణాలు చెప్పవలసిన అవసరం భగవంతుడికి లేదు. కానీ ఎందుకు చెబుతున్నాయంటే ఈ రాక్షస గుణాలు మనలో ఉంటే అది రాక్షస గుణం అని తెలుసుకుని నువ్వు చెల్లించాలి కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి కాబట్టి అందుకు చెబుతున్నాడు. అంటే నేను కాలక్షేపానికి చెప్పడం లేదు, సంతృప్తి కోసం చెబుతున్నాడు. దేవతా గుణాలను అలవర్చుకు, అవి ప్రాక్టీస్ చేయి. రాక్షస గుణాలు ఉన్నాయనుకో, ఉంటే విడిచిపెట్టి. ఇందులో అవసర గుణాలు ఉంటే, ఇందులో రాక్షస గుణాలు ఉంటే, ఇందులో ప్రకృతి గుణాలు ఉంటే నీవే నువ్వు బయట చూపించుకు. ప్రకృతి గుణాలు నువ్వు నేర్చేస్తాగా దయ్యనేది లేకుండా ఆ గుణాలు నువ్వు బలవంతంగా బయటకు తీసేయడానికి ప్రయత్నించు. ఆసుర సంపద ఉంటే నువ్వు సంసారంలో మునిగిపోతావు కాబట్టి ప్రకృతి నేను తల్లి 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 విడిచిపెడుతుంది కాబట్టి అంటే ప్రకృతిలో సరిపడాలంటే ఆసుర గుణాలు విడిచిపెట్టాలి కాబట్టి ఏ ఆసుర గుణాలు స్పెసిఫిక్ గా ఒక్కో గుణం గురించి చెప్పబోతున్నాడు భగవంతుడు. వాసుదేవాసు ఉండాలి మనకు దుఃఖం వచ్చే తలంపులు, నువ్వు పరిమిత తలంపులు, ఈ లోకానికి సంబంధించిన తలంపులు, లేదా పరలోకానికి సంబంధించిన తలంపులు, ఏ ఒక్కరు అనుభవించాలి, ఇంద్రియాలతో భోగాలు అనుభవించాలని తలంపులు, ఇవన్నీ అజ్ఞానం ఉన్నాయి పోగొట్టి వస్తుంది. అజ్ఞానిలో ఏం రావు? ఇంద్రియాలతో భోగం అనిపిస్తేనే మనకు సుఖం ఉందనుకుంటున్నాం. గాలి నిద్రలో మనకి ఇంద్రియాలతో భోగం అనుభవించడం లేదు, అది ఎందుకు సుఖం వస్తుంది? శరీర ప్రాంతం మీరు ఆలోచించండి. ఇంద్రియాలతో తనకి ఇష్టమైనటువంటి భోగాలు అనుభవించినప్పుడు జాగ్రత్త అవసరం ఉండగా ఇంద్రియాలు ఉండగా ఎదుటి విషయాలు ఉండగా ఇంద్రియాలు చాలా విషయాలు అనుభవిస్తుంటే నాకు యాక్ చేసి డబ్బు కూడా నేను అంతకే సంపాదిస్తున్నాను. డబ్బులు అయితే భోగం ఎక్కడి నుంచి వస్తుంది? భోగం అనుభవించాలంటే డబ్బు ఉండాలి, అందుకే నేను సంపాదిస్తాను. దాని వల్ల కూడా సుఖం కోసం డబ్బు లేని వాడికి భోగం ఎక్కడి నుంచి వస్తుంది? భోగం లేని సుఖం వస్తున్నాయి కదా. నీ ఉద్దేశం శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనస్సు ఉండాలి, మనస్సుని ఇంద్రియాలతో కలుస్తుండాలి, ఆ విషయాలు అనుభవించడానికి వచ్చే సంతోషాన్ని జరుపుకోవాలి. ఇది జీవిత డబ్బులు మానవుడు ఉద్దేశం. అయితే ఇంద్రియాలు లేనప్పుడు, మనసు లేనప్పుడు, శరీరం లేనప్పుడు గాలి నిద్ర లేనప్పుడు కూడా మనం సుఖంగా ఉన్నాం. ఆ సుఖం ఎక్కడ అది అందులో కనుక సుఖం లేకపోతే ప్రతి వాడు నిద్ర ఎందుకు కోరుకుంటాం? నిద్ర లేకపోతే నిద్ర మాత్రం గురుతున్నాడు, నిద్రలో కనుక సుఖం లేకపోతే నిద్ర ఎందుకు కోరుకుంటున్నాడు మనం? అయితే ఇంద్రియాలు లేవు, యోగిస్తున్న వస్తువులు లేవు, అనుభవించడానికి భోగాలు లేవు, ఏమి లేదు, నువ్వు ఒక్కడే ఉన్నావు, అయితే అది సుఖంగా ఉన్నావు. ఈ న్యాయంలో లేదా ఏదో పరమాత్మైన విషయాలు చెప్పడం లేదు. నీ చేతికి అందుబాటులో ఉన్న నీ రోజు అనుభవిస్తున్నటువంటి నీ మనసుకు అందుతున్న విషయాన్ని నేను చెబుతున్నాను. ఇది అబద్ధమా నిజం? నీ స్వానుభవం లేదా? అయితే రాక్షస గుణాలను బయటికి తీసుకోకపోతే ఎన్ని జపాలు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా రోజు కాసిన వెన్నెల్ల రాక్షస గుణాలు ఉన్నవాడు మనసు ఎన్నడూ అంతర్ముఖం కాదు. దైవ సంతరణం వాడికి మన సంతరణం పొందుతుంది కదా. రాక్షస గుణాలు వాడికి మనసు బహిర్ముఖం అయిపోతాను. బహిర్ముఖమే లోకాలను అన్వేషించాలని, లోకాలను భోగించాలని, వస్తువులు భోగించాలని రాక్షస గుణాలు ఉన్న మనిషికి వాడు ఎంత సాధన చేసినా, ఎంత తపస్సు చేసినా వాడికి మనసు బహిర్ముఖం అవుతుంది కానీ అంతర్ముఖం అవ్వనే ఉంటుంది. వాడు గురువు ఎవడైనా వాడు మతం ఏదైనా ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను. రామకృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటన, ఒక కలకత్తాలో పెద్దవాడు కూడా ఆయన పెద్దవాడిని డబ్బులో పెట్టుకోవాలి, మధ్యగంలో ఊరకాయ నుంచి ఉంటూ కొంచెం మతం కూడా ఉంది. అది ఎందుకంటే కొంచెం కీర్తి తన భక్తి దాన్ని అందరికీ తెలిసేటట్టు చేయటం కోసం వాళ్ళ ఇంటికారు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా పెద్దవాడు. ఒకసారి అతనికి ఏమనిపించిందంటే మన సమకాలకు రామకృష్ణుడు సార్ మన ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం. అతను కొద్దిగా ధ్యానం కూడా నేర్పుతాం. అతను మనిషి అనేక వ్యవహారాలు ఉన్నాయి, అన్ని వ్యవహారాలతో పాటు ఇది కూడా చెప్పారు. అతను ఎందుకు అనిపించిందో సార్ రామకృష్ణుడు మన ఇంటికి తీసుకెళ్దాం అనిపించింది. రామకృష్ణుని తీసుకువెళ్ళారు. రామకృష్ణ ఇలా చూడండి, మీరందరూ ఎలా ధ్యానం చేస్తారు. రామకృష్ణుడు చూస్తున్నాడు కదా. భగవాన్ ఎన్నైనా భరిస్తాడు. భగవాన్ గారు గొప్పతనం ఏంటంటే వాళ్ళు కొన్ని దేవుడు రాక్షసు ఉండవాడు నేను చెప్పినట్టు ఎన్నైనా భరిస్తారు. ఇంత పూర్ణ వాళ్ళు మూర్చుకుంటారు, శక్తిరాయి వాళ్ళు మూర్చుకుంటారు. రామకృష్ణుడు ఒక్కొక్కసారి అలా కొంచెం పచ్చిమిగా బయలుదేరి లేకుంటున్నారా, ఇలా అంటే ఇష్ట పుట్టుకొచ్చిన వేళ కొన్ని మాటలు అంటిస్తా ఉంటాడు. నాకు గురువు రమణస్వామి అయినప్పటికీ రమణస్వామి ఎంత అట్మోస్ఫియర్ గా ఉందో రామకృష్ణ పరమాత్మ మీద కూడా అంతే గౌరవం.
రమణస్వామి మీద ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు,
ఎంత పూజ్యగా ఉందో అంతే పూజ్యగా రామకృష్ణుడి మీద కూడా సమానమైన పూజ్య. మీరు చూసారు వీళ్ళందరూ ఎలా ధ్యానం చేస్తున్నారని కదా పెద్ద పెద్ద. రామకృష్ణ అంటే ఇటువంటి భగవంతు తొందరగా రామకృష్ణ స్థలం ఇటువంటి మాట్లాడతారు. ధ్యానం చేస్తున్న మాట నిజమే, కోతులు కూడా ధ్యానం చేస్తాయి. ఇదే కాయ కనపడే వరకు, ఇది చెట్టు కనిపోయే వరకు కోతులు కూడా ధ్యానాలు చేస్తాయి. ఇదే పాలు కనపడాలి, ఇదిపై కాయలు అని ధ్యానిస్తాయి. కాయలు కనిపించే వరకు కోతులు కూడా ధ్యానాలు చేస్తాయి. ఈ ధ్యానాలు కూడా అలాగే ఎంత మాత్రం చేతి తీసుకోడు, ఈ ధ్యానానికే ఖర్చు పడి ఇస్తాడు, ఈ ధ్యానానికే దొరకదు. ఇదే ధ్యానాలు చేస్తున్న మాట నిజం, ఈ జనాలకి ఈశ్వరుడు పట్టుబడతాడా, ఎందుకు జనం చేస్తున్నాడు ఈశ్వరుడికి తెలియదా, లోపల ఏముందో చూడడా ఈశ్వరుడు అంటే రామకృష్ణుడు. అంటే మీరు నాన్న మాటలు మాట్లాడుతున్నాడు రామకృష్ణుడు, తను గౌరవించాడు, తను ఏ ఇంటికి తీసుకొచ్చాడో ఆ ఇంటి దగ్గర మాట్లాడమాట. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుని అందుకోవడానికి ఈశ్వర శక్తిని ఆస్వాదించడం కోసం, ఆ స్వరూపం పొందడం కోసం బలీయంగా అజ్ఞానం అడ్డొస్తాను. నా శరీరం కంటే నాకు భగవంతుడి దగ్గరగా ఉన్నాడు, అయితే ఆ సాధించాను భగవంతుడి యొక్క సాధించాను ఇంటికి పొందలేకపోతున్నాను. కారణ అజ్ఞానం పోగొట్టుకోవడానికి అవకాశం, ఒక అపర్చునిటీ శరీరం ఇచ్చాడు, ఒక అపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడు. ఈ జన్మ కేవలం అజ్ఞానం పట్టబడేట్టు, అజ్ఞానం పెద్దలకి చూసుకోవడం మనం మానేస్తే ఎందుకంటే నీతి జన్మలు వస్తాయి. ప్రాణం రాకముందే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, దేహం పడిపోకముందే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మీకు దుఃఖం వస్తుంటే లోపల అజ్ఞానం ఉన్నట్టు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు దుఃఖం వస్తుంది లేదా, లోపల అజ్ఞానం ఉన్నట్టే, అజ్ఞానం లేక దుఃఖం లేదు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఏదో లలిత కళలు అన్నారు, సినిమాలు అన్నారు, నాటకాలు అన్నారు, గొడవలు అన్నారు, తోలు ఉండడాటం. మానవుడు యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, ఈ మైండ్ డైవర్ట్ చేయడం కోసం పూర్వం తోలు ఉండడాటండి, ఇప్పుడు సినిమాలు అయ్యి వచ్చాయి. ఏదో కాంతేపు అండి, ఎందుకంటే 10 నిమిషాలు చూసేస్తే కొంచెం మనసు అలా చదువుకుంటుందండి, అంటే సినిమా కలుగుతామండి అంటారు. మరి మామూలు సినిమాకి వెళ్ళి ఇచ్చేస్తారు, ఇప్పుడు నా గంట చేసి మైండ్ డైవర్షన్ అలా ఉంటుంది. తర్వాత మామూలుకి అజ్ఞానం ఎక్కడ పోతుంది, పైగా సినిమా చూడటంలో కొత్త వాసనలు, కొత్త సంస్కారాలు ఎన్నో వచ్చాయి. అదే భగవాన్ చెప్పారు, నువ్వంటున్నావే నేను అంటున్నావే ఎన్నిసార్లు అంటున్నా రోజుకి, నేను ఎన్నోసార్లు అంటున్నా రోజుకి, ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ నేను ఏదైనా నీకు పీడిస్తుంది, ఈ నేను యొక్క మూలం తెలుసుకోవాలని ఆలోచించి జన్మలో ఎప్పుడైనా వచ్చావో దాన్ని పోగొట్టుకోవడం కోసం ఎప్పుడైనా తప్పించావా, నేను అంటున్నా. నువ్వు పుట్టిన మొదలు ఈ భూమి మీద వచ్చిన మొదలు నేనని అంటున్నావు, కానీ నేను అంటున్నావు, కానీ ఆ నేను గురించి ఎప్పుడు విచారణ చేసావా, ఆ నేను గురించి ఎప్పుడైనా శోధించావా నువ్వు, ఆ నేను ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడు, తన ఫ్యాక్టరీ ఎలా ఉండు, తను ఏ కైతం రూపంలో వస్తాడు, ఆ నేనే తలంపు వచ్చాక నీకు మిగతా తలంపులు వస్తాయి కదా, అంటే నువ్వు నేనే తలంపు మూలం లేదు, అది ఏ రూపంలో వస్తాడు, ఏ రూపంలో నేను కొంగదిస్తాడు, ఏ రూపంలో నేను దుఃఖాన్ని తలకిస్తుండు, ఏ రూపంలో నేను కూర వెంటాడుతాడు, ఆ నేను తీసుకొచ్చే బాధలను భరిస్తున్నావు, కానీ ఈ నేను యొక్క పుట్టి పూర్వోత్తరాలు, ఆ నేను యొక్క మూలం గురించి నువ్వు ఎప్పుడైనా విచారణ చేసావు అంటున్నావు, నేనే రోజుకి ఎన్నిసార్లు అంటున్నావు నేనే, కానీ దాని గురించి విచారణ ఎందుకు చేయి, అసలు సరైన గురువు కనుక నీకు దొరికితే గురువు యొక్క ప్రేమ పరిపూర్ణంగా కనుకుంటే అజ్ఞానం దాని అంతరం మంచి కలుగుతున్నట్టు కరిగిపోతుంది. ఈ ప్రయత్నం నా మాత్రంగా ఉన్నప్పటికీ మంచి కలిగినట్టు సూర్యుడు ఉదయించినట్టు మంచి విధంగా అయితే కరిగిపోతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత మంచి నేను ఉంటాను, నేను ఉంటాను అంటున్నాడు. దేశం వెలిగించాలి, చీకటి నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను అంటుండే నిజమైన గురువు అటు డేనేజర్ సోల్ తోడుకుని మన కాంటాక్ట్ కనుక దొరికితే మన అజ్ఞానం కూడా అలా మంచి ఉడిపోయినట్టు ఉడిపోతుంది. రియల్ విపక్షి మన మీద గురువు ఈ యొక్క కాంటాక్ట్ ఈ డైరెక్ట్ టచ్ మీకు రామకృష్ణుని జీవితంలో అతని శిష్యుడికి అతను డైరెక్ట్ డిసైపుల్స్కి అతను కొన్నటువంటి ఆ కాంటాక్ట్ లో మీకు తెలుస్తుంది. ఆ దేవుని ఏమీ అడిగిన సృష్టిలో ఏమీ అడిగిన రామకృష్ణుడు ఎప్పుడు దేవుని నాకు ఇది కావాలని అడగలేదు రామకృష్ణుడు. తన దేవుని తను పూజించే దేవుని, తను ఆరాధించే దేవుని, ఆ ఏ దేవుని కోసం అయితే నువ్వు జీవితాన్ని సర్వస్వం చేశాడు, ఏ దేవుని అయితే సాక్షాత్కరింప చేసుకున్నాడు, ఆ దేవుని కూడా ఎప్పుడు ఎక్కడ ఏమీ అడిగిన రామకృష్ణుడు వివేకాన్ని చూస్తుంటాడు. వివేకాన్ నువ్వు బాధపడకు, ఇంటికాడ తిండి లేకుండా బాధపడుతున్నావు, అవసరమైతే నీ కోసం ఇంటింటికి దీక్ష చేసుకుని చన్న నీకు పెడతాను రెండు గురువు యొక్క ఈశ్వరుని కూడా ఏమి అడిగిన రామకృష్ణుడు, మాటను కూడా ఏమి అడిగిన రామకృష్ణుడు, ఈ ప్రపంచాన్ని అసలు లక్ష్యం చేయనటువంటి రామకృష్ణుడు, తన ప్రేమిస్తున్నటువంటి శిష్యుల దగ్గరకు వచ్చేందుకు నీ కోసం నువ్వు ఇంటికాడ అన్నం లేకుండా బాధపడుతుంటే నేను మీకు పెట్టలేకపోతే ఈ కలకత్తా వీధుల్లో తిరిగి నీ కోసం దీక్ష చేసి మీకు అన్నం పెడతానున్నారేమి. ప్రేమ, అటువంటి ప్రేమ, అటువంటి ప్రత్యక్షమైనటువంటి ప్రేమ శిష్యుడు పట్టకనుకొని గురువు కంటే ఆ శిష్యుడికి తప్పనిసరిగా జ్ఞానం వచ్చితే ఆ జ్ఞానం నిలబెట్టుకుని నిలబెట్టుకోవాలి శిష్యుడు. వాళ్ళ ఎక్స్ట్రీమ్ లవ్ అటాచ్మెంట్, డివైన్ అటాచ్మెంట్ కనుక శిష్యుడితో గురువు కనుక సంబంధం అంటే అది నాటిమే తెరవలసిన అజ్ఞానం. కొంత లోతులో ఉన్న జ్ఞానాన్ని సరే అది వేరుతో సహా బయటకు వచ్చి పరమవలసి వేలతో సహా బయటకు వస్తున్నాయి. అపవిత్రమైనటువంటి తలంపులు వస్తుంటే, స్వార్థపూరితమైన తలంపులు వస్తుంటే, స్వార్థమైన కేంద్రంలో జీవిస్తుంటే లోపల అజ్ఞానం ఉన్నట్టే ప్రియమైన ఆత్మ బంధువులు అక్కడ మర్చిపోకండి. మన దేహాలతో విడిపోతున్నాం, కానీ స్వార్థంతో విడిపోతున్నాం. ఈ దేహంతో జనంలో విడిపోవచ్చు, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేహంతో నాకు సంబంధం తెగిపోవచ్చు, కానీ నా స్వార్థంతో నాకు సంబంధం తగ్గండి, అంతేకాని నా అజ్ఞానం విడిచిపెట్టండి. మనకు స్వార్థం అంతా లేదా తెలుస్తుండలే అజ్ఞానం ఉన్నట్టే, అజ్ఞానం లేదా స్వార్థానికి అవకాశం, అజ్ఞానం కూడా ఆచరిస్తుంటది. అజ్ఞానం చెడ్డ కాదు, గొప్ప గుణం కాదు, ఆయన ఇంటికి ఎవరైనా ఎందుకు చెబుతానంటే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ని విపరీతంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అజ్ఞానం గురించి చెబుతున్నాను. అది నేర్చుకోవాల్సింది అజ్ఞానం, నేర్చుకోవాల్సింది కాదు. అయితే ఎందుకు చెబుతున్నాను నేను? విడిచిపెట్టాలి కదా చెబుతున్నాను. అజ్ఞానం విడిచిపెట్టడం నేర్చుకోవాల్సింది కాదు. అది దానివల్ల వచ్చే నష్టాలు నేను తెలిస్తే కదా విడిచిపెట్టవు. కాబట్టి నీకు ఇంత వివరంగా చెబుతున్నాను అంటున్నాడు భగవంతుడు. వాస్తవ అందము దశము అభిమానము క్రోధము పారుష్యం పారుష్యంగా కూడా నేను మాట్లాడకు. డైరెక్ట్ గా మాట్లాడు, ఉపయోగం మాట్లాడు, అనవసరంగా కఠినమైన మాటలు మాట్లాడు, కఠినమైన ప్రసంగాలు చేసి అసందర్భ మాటలు మాట్లాడు. పాపం తెచ్చుకో, మాట్లాడవడం పుణ్యం వస్తుంది, మాట్లాడేమి పాపం. భగవాన్ అన్నారు ఎడటవాడు క్షేమం నువ్వు కోరితే ఆ క్షేమం నీకే తిరిగి వస్తుందని, ఎడటవాడు ఉపకారం చేస్తే ఆ ఉపకారం నీకే తిరిగి వస్తుందని మీరు స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు చేయకుండా ఉండగలవు. ఎడటవాడికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం నీకే తిరిగి వస్తుందని, ఎడటవాడికి మంచి చేస్తే మంచి నీకే తిరిగి వస్తుందని, ఎడటవాడికి ఏతో చేత ఏతో నీకే తిరుగుతుందని మీకు స్పష్టంగా తెలిసిందని నువ్వు చేయకుండా ఉండగలవా? మెటాఫిజిక్స్ లో కన్ఫ్యూజన్ అవకాశం లేనిది. ఆశ్చర్య సంపదలో పుట్టిన వాడు సంభవం ఉంటుంది, తత్వం ఉంటుంది, అభిమానం ఉంటుంది, క్రోధం ఉంటుంది, పారుష్యం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది అని చెబుతున్నాడు
భగవంతుడు. నిబంధారా శ్రీమత మాషిక స్మరం దైవి అభిజాతోసి పాండవాన్.
దైవీ సంపద ఎందుకంటే నీకు మోక్షానికి ప్రసాదం. ఆసురి సంపద ఏం చేస్తుందంటే సంసారంలో అంటి పెట్టుకుంటే చేస్తుంది. దైవీ సంపద ఈ మంచి లక్షణాలు సంసారంలోంచి బయటపడటం కోసం, దుఃఖంలోంచి బయటపడటం కోసం, ప్రకృతిలోంచి బయటపడటం కోసం, మాయలోంచి బయటపడటం కోసం, అజ్ఞానంలోంచి బయటపడటం కోసం నీకు ఉపయోగపడుతుంది. ఆసురి సంపద ఏం చేస్తుంది? అజ్ఞానంలోంచి విడుదల చేయడానికి నీకు సాయం చేయదు కదా, అజ్ఞానంలో బంధించడానికి సాయం చేస్తుంది. అంటే నువ్వు మటుకు ఏం దుఃఖపడకు, దైవ గుణాలు చెబుతున్నాను, ఆసురి గుణాలు చెబుతున్నాను. నువ్వు మటుకు దుఃఖపడకు, మానసికంగా నేను దండి పెట్టుకోకు, నేను దుఃఖపడకు. ఇంకా నీలో ఆసురి గుణాలు ఏమి లేవు, నీలో దైవ గుణాలు ఉన్నాయి. అంటే నువ్వు రక్షించబడతావు కాబట్టి నువ్వు దైవ సంపద నువ్వు జన్మించావు, దైవ సంపద కోసం జీవిస్తున్నావు, ఈ దైవ గుణాల కోసం మరణిస్తున్నావు కాబట్టి, అదే గొప్ప కుటుంబంలో నీకు జన్మించావు కాబట్టి, అదే ఉన్నతమైన మనుషులు ఉదాత్తమైన మనుషులు నీవు జన్మించావు కాబట్టి నీ భయపడవలసిన అవసరం లేదు, నీ దుఃఖపడవలసిన అవసరం లేదు, నీవు రక్షించబడే తీరతావు. నీ సంపద ఆసురి సంపద కాదు, నీ దైవీ సంపదే. అంటే నువ్వు దండ పెట్టుకోకు, దుఃఖ పెట్టుకోకు. గుణాలని ఏం చెప్తున్నాను జనరల్గా నేను చెప్తున్నాను, నీ కంగారు పడవలసిన అవసరం లేదు, నీ తప్పనిసరిగా రక్షించబడతావు, నువ్వు ధరించబడతావు, నీ మోక్షానికి అనుమతి అవుతున్నాడు భగవంతుడు. వాసిత వస్తున్న అర్జును సబ్జెక్టు కోసం డీటెయిల్ చెబుతున్నాను, నువ్వు కంగారు పడతాను, నువ్వు కంగారు పడకు. నీవు రాక్షసు గుణాలండి, రాక్షసు గుణాలు ఉంటేనే భగవద్గీత డైరెక్ట్ కదా చెప్పే చెప్పడు కదా. అంటే నువ్వేం కంగారు పడకు, మాస్ విషయా మధ్య ఎంత డైరెక్ట్ చూస్తున్నాడు. ఇలా నువ్వు కంగారు పడతాయి రాక్షసు గుణాల గురించి నేను చెబుతాంటే నువ్వు కంగారు పోయినట్టు పని నీకు లేదు. ఇంకే నువ్వు రాక్షసు గుణాలు నీకు లేవు, మా చూసా నువ్వేం దక్కబడకు. నువ్వు ఎటువంటి దైవీ సంపద అనుసరించి నువ్వు జన్మించావా ఈ లోకంలో, నువ్వు తొందరపడాల్సిన అవసరం నీకేంటి? నువ్వు తప్పనిసరిగా మోక్షానికి దగ్గరవే, నువ్వు తప్పనిసరిగా మోక్షానికి పొందుతూ పరమాత్మ సుఖాన్ని అనుసరిస్తావు. ఈ జన్మ మరణ వలయం నుంచి ఈ చక్రం నుంచి బయటకు వస్తావు. దాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే నన్ను ఏంటి మన శరీరం పడతాం, మన అహంకారం అలాగే ఉంటుంది, శరీరం మరణిస్తుంది. సేమ్ అహంకారానికి ఇంకో శరీరం వచ్చి తగులుకుంటుంది అంటే అది మనం పుట్టాం పుట్టాం అనుకుంటాం, అది అబద్ధం. నువ్వు బాగా అర్థం చేసుకోండి, శరీరం కాలిపోతుంది, ఈ శరీరం మనం మనలో ఉంటాం, యాజిటేటర్ ఉంటాం, మనం మనలో ఉంటాం. దీనికి ఒక శరీరం వస్తుంది అంటే నా శరీరం నేను నేను అనుకుంటే, స్త్రీ శరీరం వస్తే నేను స్త్రీ అనుకుంటాను, పురుషుల శరీరం వస్తే నేను పురుషుని. కానీ కొంతమంది ఏకాంతంగా ఉండండి, రోజు పావు గంట అరగంట మీరు ఏకాంతంగా ఉండండి అని మనం చెబితే కొంతమంది ఏకాంతంగా ఉండలేదు. మరి శరీరం కలిసిన తర్వాత ఏకాంతంగా ఉండాలి, వెంటనే భారీ రాదు. ఈ ఫ్రెండ్స్ మీకు కనపడదు, ఫ్రెండ్షిప్ ఉండవచ్చు. ఇప్పుడు మీకు ఏకాంతం ఏంటో ఇష్టం లేదనుకోండి, శరీరం పడిపోయిన తర్వాత ఎవరు వస్తారు మీకు? అది ఏకాంతం ఉండదు. ఇంకా దత్తాత్రేయుడు ఏమన్నాడంటే నాకు పాము కూడా గురువే, పాము గురువు ఉంటుంది. నాకు అనేక మంది గురువులు ఉన్నారు, అందులో పాము ఒక గురువు ఉన్నారు, పాము గురువు ఉంటుంది. మనిషిని ఎల్లో కలిసి తింటారు, కానీ పాములు ఎవరి పాములు కలిగి ఎక్కడ కలుస్తారో మీరు చూడండి. ఎక్కడైతే పాము ఒక్కొక్క పాము తిరుగుతాము, పది పాములు మీరు తిరగడానికి చూశారు, సర్వకాలంలో ఎక్కడికైనా ఓపెన్ వెళ్తాము, ఓపెన్ వస్తాం. ఏకాంత వాసం ఉంటే ఇష్టమంటే పాము, అది రోజంతా ఇష్టం. కానీ ఏకాంత వాసం చూసి నేను పాముని చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు పాము కూడా గురువు అంటే దత్తాత్రేయుడు. అది ఒక్క పాము తిరుగుతాను, మనకి ఏకాంత వాసం ఉంటే అంత లైఫ్ ఉంటుంది పాము. అంటే అది కూడా నాకు గురువు అన్నారు దత్తాత్రేయుడు. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, మనకి బాడీ పడిపోయిన తర్వాత ఎవరంటే ఏకాంతం ఉండవాడు, మళ్ళీ బాడీ వచ్చేవరకు ఏకాంతం ఉండవాడు. ఇది సాధారణ ఫిలాసఫీ అంటే ఎస్కేపిజం అనుకుంటున్నారు, ఎస్కేపిజం కాదు, డైరెక్ట్ గా ఫేస్ చేయడం సబ్జెక్ట్. కష్టాలన్నీ విడిచిపెట్టి పారిపోవడం కాదు చెప్పింది ఫిలాసఫీ చెప్పి. నా లోపల అజ్ఞానాన్ని దయచి నేను పారిపోవడం చూస్తే, అజ్ఞానాన్ని మరుగు పెట్టుకోవడం చూస్తే, ఇంక 100 జన్మలు ఇచ్చిన అజ్ఞానమైన సమస్య నేను పరిష్కారం చేసుకోవాల్సిందే. ఇది కనుక నేను పరిష్కారం చేసుకోకుండా అజ్ఞానమైన సమస్య వదిలేసి ఇతర సమస్య ఏమి మేల పెట్టుకున్నప్పటికీ ఈ సమస్యను కనుక పరిష్కరించకపోతే జీవితం ఏమి సాధించినట్టు యేసుక్రీస్తు బైబిల్లో చెప్తారు. నువ్వు కనుక ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు మరణిస్తే నువ్వు ఎంత సంపాదించు, ఎన్ని పదవులు చెయ్యి, ఎంత ఉత్కృష్టమైన స్థితి ప్రపంచంలో పొందు, నువ్వు అనుభవించే నష్టం ఎంత అంతా కాదు, దాని లెక్కల్లో కూడా కఠినం కూడా యేసు. జ్ఞానాన్ని బయటకు తొలగించుకోకుండా ఈ లోకంలో ఘన కార్యాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని ఘన కార్యాలు ఎన్నో చేసి ఉండొచ్చు నీకుండా. కానీ మరణించే వలన నువ్వు అనుభవించే నష్టం ఎంత అంత కాదు, ఎంత స్వప్నమే కాబట్టి అజ్ఞానమైన సమస్యను పరిష్కరించకుండా కనుక మరణిస్తే నువ్వు అనుభవించే నష్టం ఈ జీవితం అప్పుడు 100 జీవించిన 200 జీవించిన నువ్వు అనుభవించే నష్టం ఇంత అంత కాదు. కొన్ని లెక్కలు కట్టనుకున్నది లెక్కలు కూడా అతీతం, నువ్వు అనుభవించిన నష్టం ఇంత ఇంత నష్టపోయిన లెక్కలు కట్టి చూపించడానికి లెక్కలు కూడా అతీతం ఉంటున్నాడు. అజ్ఞానం పోగొట్టుకున్న శరీరాన్ని విడిచిపెట్టే బలి సత్పురుష సర్వవాసం కంపెనీ తీర్చు పరమ సౌత్రంతో కనుక మీరు కొంత సహవాసం చేస్తుంటే మీరు తెలియకుండానే, మీరు సాధన చేయటం లేకుండానే, మీరు ప్రయత్నంతో నిమిత్తం లేకుండానే మీ అజ్ఞానం మీద రాలిపోతుంటారు. మీరు చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు తెలియకుండా మీ అజ్ఞానం రాలిపోతుంటారు.
చూడ మహాశయ గారు ఒక జ్ఞాపకం ఉంచుకో, ఈ బ్రెయిన్ సెల్స్ మార్పు రావాలి, ఈ బ్రెయిన్ సెల్స్ మార్పు రావాలి. మీ పిల్లలు ఏమైనా బాగా చదవటం అనుకోండి అనుకోండి మాట వచ్చి, మీ పిల్లల కంటే బాగా చదివితే మీరు స్నేహాలు చేయించండి మీ పిల్లలకి, మీ పిల్లలు తప్పనిసరిగా బాగా చదువుతారు మార్పు. మీ పిల్లల కంటే చదివి చదవకపోతే మీ పిల్లల కంటే తెలియని పిల్లలను చూసుకుని మీరు వాళ్ళకంటే మీ పిల్లల కంటే స్నేహాలు చేసేలా మీరు చూసుకుంటే వాళ్ళు ఎంతో మంది బాగా చదువుతారు పైకొస్తారు. ఇంకా బ్రెయిన్ సెల్స్ లో వెంటనే చేంజ్ పుడతాం, మీ అబ్బాయి కంటే మంచి వాళ్ళతోటి, మీ అబ్బాయి కంటే తెలియని వాళ్ళతో స్నేహాలు ప్రారంభించారు, ఆ సెల్స్ లో బ్రెయిన్ లో కొంచెం మార్పు వస్తాం అని వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు బాగా చదువుకుంటున్నాడు, మనం కూడా బాగా చదువుకోవాలి, వాడు మంచిగా ఉంటున్నాడు మనం మంచిగా ఉండాలి, వాడు శ్రద్ధగా ఉంటున్నాడు మనం కూడా శ్రద్ధగా ఉండాలి అని ఇలా మార్పు వస్తాం. అదేవిధంగా మీకంటే మంచి భక్తులతో ఎవరు అడిగారు మన ఇలాంటి వారికి జ్ఞానం వచ్చిందా, మీరు జ్ఞానం వచ్చిందా, ఎందుకు ఇవ్వగలరు, మీకంటే ఎదవలసిన చూడవు అవునా కాదా, బిఏ ఉందనుకోండి అదే చివరి ఎడ్యుకేషన్ చూడవారు కదా, బిఏ అంటే మీ పెద్ద కాసిన కానీ నాలుగో తరగతి కూడా గనుక వస్తారు కదా, ప్రతివాడు మీరు రామకృష్ణులు రమణ మహర్షి అడిగితే అర్థం మీనింగ్ లేదు, మీరు నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ అక్కడ ఉండదు, అది చూసుకోండి డైరెక్ట్ గా. కొంతమంది దేవుళ్ళు అని చెప్పుకుంటున్నప్పుడు కృష్ణుడు లాంటి అవతారం కలిగి ఉండదు రాలేదు, మీ దేవుని మీ దేవుడు అనేక మంది చెప్పుకోవచ్చు కానీ కృష్ణుడు లాంటి అవతారం మీకు కలిగి ఉండదు రాలేదు. రుచిపోయింది అనుకోండి నాలుగు మీద నాలుగు మీద మన రుచి తెలియదు ధాన్యం తింటా ఉంటారు, రుచి తెలియదు కన్నర పడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ ఇంకే నాలుగు మీరు వేసుకుంటున్నాం ఏమి రుచి తెలియటం లేదు ముద్దు పారిపోయినారు. కానీ భగవంతుడి యొక్క నామం మీద మనకు రుచిపోతే ఏం కంగారపడుతుంది, రామనామం అన్నప్పుడు మనకు స్వీట్ మన హృదయంలో ఆహ్లాదం కలగదు, కృష్ణనామం చెప్పినప్పుడు శివనామం చెప్పినప్పుడు మన హృదయంలో శాంతి కలగకపోతే సుఖం కలగకపోతే డాక్టర్ గారి దగ్గరికి ఇంటికి వెళ్తుంది. మీ నాలుగు మీద వస్తువు పెట్టుకున్నాడు మీకు రుచి తెలియకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, కానీ రామ అన్నప్పుడు కృష్ణ అన్నప్పుడు శివ అన్నప్పుడు మీకు ఆ రుచి యొక్క మాధుర్యం ఆ రుచి మీ నాలిక మీ హృదయం మీ మనసు అందించకపోతే మీరు డాక్టర్ గారి దగ్గరికి ఇంటికి వెళ్తాం. అంటే మీరు పరానికంటే దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అనకని, తత్వానికంటే భోగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని భగవంతుడికి తెలియదా, వారికి తత్వం తెలియదా అంటారు, అంటే అర్థం ఏంటంటే వారికి తత్వం తెలియదు అంటారు, అంటే వాడు వాస్తవం తెలియదు, తత్వం తెలియదు అంటే ట్రూత్ తెలియదు, వారికి తత్వం తెలియదు అంటే వాడికి వాస్తవం తెలియదు, వారికి ట్రూత్ తెలియదు అని అర్థం, తత్వం అంటే వాడికి ట్రూత్ అని అర్థం. కళ్ళకి కురుపు నా చర్యమే వేసింది, పోనీ సర్దాగా పెంచుకొచ్చింది కదా నా కురుపుని, ఎక్కడైనా కురుపు నా చర్యమే వేసింది, మన నా చర్యం వేసినప్పుడు ఉంచుకొచ్చింది హాస్పిటల్కి పోయించుకోవటం, సర్దాగా పెంచుకొచ్చింది కదా నా కురుపుని, నీ చర్యమే వేసింది కురుపు తను అలా ఉంచుకొచ్చింది కదా, నువ్వు కోరిక చేసుకుందా ఎందుకు. అదేవిధంగా ఈ ఆశీర్వాదాలు కనుక నీలంటే అది నీలోనే ఉండొచ్చు, ఆ కురుపు ఏదైనా అయితే భవిష్యత్తుని బాధపడుతున్నా నువ్వు కోరించుకుంటున్నావు, ఈ ఆశీర్వాదాలు కూడా భవిష్యత్తుని నరకడం తీసుకెళ్తావు కాబట్టి ఇప్పుడు తీసేసుకోమంటున్నాడు భగవంతుడు వాసుదేవస్తు. నువ్వు కనుక ఆ కురుపుని ఆపరేట్ చేయించుకోకపోతే ఆ కురుపు దగ్గర నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఆ కురుపు పెట్టే బాధ భరించడానికి దగ్గర నువ్వు ముందుకు దొంగతున్నావు. మరి ఆశీర్వాదాలు మరణాలతో నీకు వచ్చే నీచమైన జన్మలు నీచమైన లోకాలు తీసుకుపోతాయి ఆశీర్వాదాలు, అటువంటి లోకాలకు పోయినప్పుడు ఈ శరీర విషయంలో కురిపేస్తే నేను కంగారు పెడుతున్నాయి, నీతి గుణాలు నీలో ఉంటే అవి పరలోకాలు తీసుకుని ఇతర లోకాలు తీసుకున్నప్పుడు అనేక కష్టాలకి నష్టాలకి బాధలకి మరణాలకి గురించేస్తాయి. అటువంటి ఇలా చెబుతున్నా అంటే ముందెందుకు పోగొట్టుకోవడం, శరీరం పడక ముందెందుకు పోగొట్టుకోవడం అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్తుని అడుగుతున్నాడు. ఈ భౌతికమైన కృతికే నేను కంగారు పడుతున్నాయి, మన గుణాలు పోగొట్టుకోవడానికి ఈ ఆశీర్ లక్షణాలు పోగొట్టుకోవడం నువ్వు తొందరపడాలని నేర్చుకోవాలి, మీకు మంచి చెప్పేవారు ఎవరు ఈ దేశంలో లేదు. అందుకే భగవంతుడు చెబుతాడు నీ జ్ఞానిని ఆశ్రయించు, జ్ఞానం ఎడితే తెలుసుకో, ఇంకా జ్ఞానికి నాకు ఏం తేడా లేదు, నువ్వు జ్ఞానం ఆశ్రయించు, నీకు తెలియని నిమిషాలు జ్ఞానం అడిగి తెలుసుకో, ఎందుకు చెప్పంటే జ్ఞానికి నాకు తేడా ఏం లేదు, జ్ఞానం నా స్వరూపం పొందిన వారు నీకు తెలియకపోతే అడిగి తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. కానీ మాకు తెలియదంటే ఎంతలో మరణించిన తర్వాత మనం ఇతర లోకాలు వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగు, మాకు తెలియదండి అని చెప్పి ఎలా వచ్చేసాను ఊరుకుంటారు, రోజు మీరు తెలుసుకోవాలి, ఇంకే టైం వెళ్తా ఉంటున్నా పోలీసులు పైకెక్కడ పైన వేస్తారు, ఏమైనా నాకు తెలియదంటే మరి గవర్నమెంట్ ఎందుకు ఊరుకోవటం, చదండి రోడ్డు నుంచి నాకు తెలియదు కాబట్టి ఎడం చేతి వెళ్ళి కుడి చేతికి వస్తున్నా పోలీసులు తెలుసుకుంటాం, వాళ్ళు ఏమంటారు నీకు తెలుసుకోవాల్సిన డ్యూటీ మీకు ఉండాలి అంటే నీకు సైన్ కట్టవలసింది అంటారు, నాకు తెలియదు అని మాట వాళ్ళు ఒప్పుకోవాలి, గవర్నమెంట్ ఒప్పుకోవాలి, నువ్వు తెలుసుకోవాల్సిన డ్యూటీ మీకు ఉంది, తెలియకపోతే నేనేం చేస్తాను, నువ్వు తెలుసుకోవాల్సిందే అంటే నువ్వు తప్పు చేసే కూడా చెక్ చేసి డబ్బు కట్టండి. ఈ లోపల మనం చూడటం లేదా అనుభవాలు మనకు లేవు, మనకు ఉన్నది ఐ సెన్స్ అండి, గాడ్ సెన్స్ లేదు, మనకు ఉన్నది ఐ సెన్స్ స్వాభావం సంబంధించిన సెన్స్ అయితే గాడ్ సెన్సెస్ మనకు ఏమీ లేదు. ఈ విషయంలో అప్పుడు చెప్పారు గౌతమ బుద్ధుడు కూడా రమణ మహర్షి, జ్ఞానం ఎవరు కావాలి లోకం, ఎవరు కావాలని జ్ఞానం ఉన్నాడు గౌతమ బుద్ధుడు కూడా రమణస్వామి, ఎవరు కావాలి లోకం, ప్రాణం ఉండాలి, దేవుడు అనే లోకం ఉండాలి, మీరు అడిగిన వాళ్ళు ఇష్టం ఉండాలి, మీరు చెప్పిన వాళ్ళు ఇష్టం ఉండాలి, ఇదే అదే మామూలు భక్తులు ఉండే స్టాండర్డ్ రమణస్వామి, భక్తులు ఉండే స్టాండర్డ్ ఏంటంటే తాను ఉండాలి చెప్పండి, ఓ దేవుడు ఉండాలి, మీరు అన్ని అడుగుతా ఉండాలి, ఇస్తా ఉండాలి, ఈ అడిగిన వెళ్ళి ఇచ్చేస్తా ఉండాలి, ఈ శుభ్రం అనిపిస్తూ ఉంటారు, ఇది మతం అంటే అర్థం అంటే చాలా మందికి భక్తులు ఇచ్చే స్టాండర్డ్ అంటే నువ్వు జ్ఞానం కోసం ఇప్పుడు
తప్పించావుతృణం.
ఈ లోకంలో రెండు రకాలు ఉన్నారు మనుషులు, ఒకటి రాక్షసులు అంటే రాక్షస సంపద యాసుడి గుణాలు ఉన్నవాడు, రెండు దైవ సంపద ఉన్నవాడు, రెండే రకాలు, మనం స్త్రీ జాతి పురుష జాతి అంటున్నాం, భగవంతుడు చెప్పింది రెండు జాతులు అంటే స్త్రీ జాతి పురుష జాతి అని చెప్పడం లేదు, ఇక్కడ రెండు జాతి నిలబడతున్నాడంటే ఒకటి మంచి గుణాలు ఉన్నవాడిని రెండు దుర్గుణాలు ఉన్నవాడు, ఇక్కడ స్త్రీ జాతి పురుష జాతి అని చెప్పడం లేదు, ఒకటి మంచి రెండు చెడు, ఒక ఆసుడి సంపద రెండు దైవీ సంపద. జ్ఞానం గురించి వినాలండి, దానికి మించిన విజయం లేదు, జ్ఞానం గురించి వినాలి మీరు, దానికి మించిన విజయం కానీ దానికి మించిన తపస్సు లేనే లేదు, జ్ఞానం గురించి మీరు వినగా వినగలనిగా విన్న విషయం జ్ఞాపకం వస్తుంది, అది మిమ్మల్ని శోధిస్తుంది, మిమ్మల్ని పునీతులు చేస్తుంది, మిమ్మల్ని పవిత్రులు చేస్తుంది, అదే నిజమైన యజ్ఞం, దానికి మించిన వేతం లేదు, దానికి మించిన యజ్ఞం లేదు, దానికి మించిన తపస్సు లేదు, మీరు శ్రమణించాలంటే ఇందులో డబ్బు ఖర్చు ఉంది, మీకు మీరు ఎలా అర్థం చెప్పాలంటే
ఈ భగవద్గీతని జాగ్రత్తగా జీర్ణం చేసుకోవడం మీరు అనక అలవాటు చేసుకుంటే మీకు ఇంకో పుస్తకం తోడు పని లేదు.
కొన్ని 7 సంవత్సరాలకు సరిపడే ఆహారం
ఇందులో మనం సంవత్సరంలో సంవత్సరానికైపుడు బియ్యం, ఓ సంవత్సరానికైపుడు అపరాలు, ఓ సంవత్సరానికైపుడు గౌరవం కొన్ని ఇంట్లో పడేసుకుంటాండి. రాబోయే దీన్ని కొన్ని 7 సంవత్సరాలు కొన్ని యుగాలు సరిపడే ఫుడ్ ఒక చేస్తాం గత సార్. 1 సంవత్సరానికి ఉండే ఆహారం కాదు, 2 సంవత్సరాలకు ఉండే ఆహారం కాదు, ఇంకా కొన్ని కోట్లాది దీనికి కొన్ని యుగాలు వేసినట్లయితే యుగాలకు సరిపడే ఆహారం. దీన్ని అనుభవిస్తూ పోతూ ఉంటే కొన్ని 10 బస్తాల బియ్యం ఇంట్లో పెట్టుకుంటే మనకు తగ్గిపోవచ్చు. కానీ ఇదే ఆహారం భగవద్గీతలో ఆహారం ఎటువంటిదంటే కోట్లాది మంది దిగిస్తున్నప్పటికీ, కోట్లాది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇదే ఆహారం కరగదు. దీని గర్వం మనకు తెలిస్తే కదా, మనం పవిత్రులు ఎక్కర్లేదు. ఎవరైనా జ్ఞానం కనిపిస్తే, ఎవరైనా పవిత్రులు కనిపిస్తే వాళ్ళని గౌరవించే బాధ్యం కూడా మనకు ఏమీ లేదు. ఎవరైనా పవిత్రులు కనిపించాలనుకోండి, మనం పవిత్రులు కాకపోవచ్చు. ఎవరైనా పవిత్రుని చూసి ఆనందించలేని దౌర్భాగ్యస్తే మనం ఉన్నప్పుడు మనకు జ్ఞానం వచ్చింది. ఒక యోగ్యత మనకు కనిపించచ్చు, ఆ యోగ్యతను చూసి ఎవరి యొక్క సౌందర్యాన్ని చూసి వారి బుద్ధి యొక్క యోగ్యతను చూసి సంతోషించలేని మనకు ఆ జ్ఞానం, మనకు జ్ఞానం లేకపోవచ్చు. కానీ జ్ఞానం కాకపోవచ్చు, కలిసి జ్ఞానం యొక్క విలువలు మనకు తెలుసా? మనకి జ్ఞానం ఏమిటి? జ్ఞానం ఉన్నవాళ్ళు గౌరవించడమే కాదు కదా మనకు జ్ఞానమా? మనకంటే ఉత్తమ గుణం, మనకంటే అది క్వాలిటీ. ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళు చూసి మనకు అవసరం వస్తుందో సంతోషం వస్తుంది. మనం దగ్గర ప్రయోజనం చేస్తున్నారు, నీకంటే మంచి గుణాలు, నీకంటే ఉత్తమ బుద్ధి, ఇంకో మనిషి ఉందనుకోండి నీకంటే ఎక్కువ, వాడిని చూసి మీరు సంతోషించకపోతే మీరు రాక్షసులకు సంబంధించిన మనుషులు. ఇప్పుడు నా భగవంతుడు వస్తే వస్తాం మీకు వయసు ఎంతండి? 70 ఏళ్ళు నీకెంతండి? 92 ఏళ్ళు నీకెంతండి? 60 ఏళ్ళు జీవితాలు ఉన్నాయి, కానీ జీవితానికి సంబంధించిన అనుభవాలు మనకు లేవు. జీవిస్తున్నాడైతే రోజు అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నాయి, ఏళ్ళు వచ్చినాయి, సంవత్సరాలు వచ్చేసినాయి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇంతకాలం జీవించాలని చెప్పుకుంటున్నాం, జీవిస్తున్నాం. జీవితానికి సంబంధించి అనుభవం మన ఎవరికింది? జీవితానికి సంబంధించి రోజులు ఎప్పుడైనా చూసామా? జీవితానికి సంబంధించి అనుభవం ఎప్పుడైనా చూసామా? అనుభవం ఏం చేతలేదు మీకు, అబ్జర్వేషన్ అంటే ఏంటో తెలియదు జీవితం. అందుకే స్వామి వివేకానంద అంటాడు, దూరం బతుకుతున్నాయి, చెట్లు బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు, నీకు చెట్టుకి తేడా ఏంటి, నీకు దూరకి తేడా ఏంటి? నువ్వే బతుకుతున్నావా? చెట్లు బతకటం లేదా? పశువులు బతకటం లేదా? నువ్వే బతుకుతున్నావా? నువ్వే తిండి తింటున్నావా? పశువులు తిండి తింటలేదా? అయితే జీవితాలు నువ్వు వేరు, ఇప్పుడు నీకు పశువుకి తేడా ఏంటి, నీకు చెట్టుకి తేడా ఏంటి? అది నేను బతుకుతున్నాడా చెట్టు బతకటం లేదా అంటూ బతకటం అంటాడు స్వామి వివేకానంద. బతకడం అంటే క్వాలిఫికేషన్ అయితే పూర్తి బతకటం లేదు, బతకడం అంటే క్వాలిఫికేషన్ ఏంటి? జీవితానుభవం జీవిస్తున్నవారైతే జీవితాన్ని తగ్గు చూసుకో, నీ జీవితంలో జరిగేటువంటి మంచి చెడుని బ్యాలెన్స్ చేసుకుని ఆ పాఠాలు నేర్చుకుంటూ జీవితంలోంచి వచ్చిన లెసన్స్ నేర్చుకుంటూ నీ జీవితాన్ని లోతుగా తగ్గి తగ్గి చూసుకుని అందులో రత్నాలు జరుపుకుంటూ నీ జీవితానుభవం గురించి పాఠాలు నేర్చుకుంటూ అనుభవం సంపాదించకపోతే జీవితం యొక్క ప్రయోజనం ఏంటి? ఇటువంటి శరీరాలు ఎన్ని మూసాము, భవిష్యత్తులో ఎన్ని శరీరాలు రాకపోతున్నాయి, వాట్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు దట్, వాట్ ఇస్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు దట్. అనంతమైన జీవితంలో ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవితం ఉంది, ఈ భూమి మీద 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి, ఇది కూడా జీవితమే. కోట్లాది యుగాలు లెక్కలో చూసుకుంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా జీవితం. ఈ జీవితాన్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకో. రామాయణ మనిషి ఏం చదువుతున్నాడని, రామకృష్ణ గారు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ప్రకృతి వాళ్ళ జీవితం వాళ్ళకి టీచర్స్ కనిపిస్తుంటుంది, ప్రకృతి వాళ్ళకి టీచర్స్ వాళ్ళ జీవితం ఏంటో నేర్చుకున్నాడు తెలుసు. అది జీవిస్తున్నవారైతే జీవితం నుంచి ఏం నేర్చుకున్నావు? నువ్వు జీవిస్తున్నా బాగానండి, నీ జీవితం నుంచి నువ్వు నేర్చుకునేది ఏంటి? నువ్వు నేర్చుకునే లెసన్ ఏమిటి? మాటలకి చేపల దగ్గరికి వచ్చేవి చూడలేకపోతున్నా అంటే లోపల అజ్ఞానం గట్టిగా ఉన్నట్టు చేసి చూసినప్పుడు కానీ దాని లోతు మనకు తెలియదు. రైతాంగులు ఈ శ్రీనివాస శాస్త్రం మీరు పేరు విని ఉంటారు, మద్రాసు ఇంగ్లీష్ పేరు హెడ్ మాస్టర్ చేశారు చాలా కాలం. ఒకసారి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్ కొన్ని మాటలు ఇంగ్లీష్ లో పొరపాటు మాట్లాడుతుంది, నేను లెటర్ రాసి పంపించాడు, పలానా మాటలు పొరపాటు మాట్లాడే పలానా స్పీచ్ అని వాడు అతని పొరపాటు ఇంగ్లీష్ పంపించాడు రైతాంగులు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే మాటల్లో తప్పులు బట్టి ఈ తప్పును పలానా రోజు నువ్వు ఇలా మాట్లాడావు, పలానా ఇంగ్లీష్ వ్యాకరణ ప్రకారం ఈ తప్పుని అంత అపారంగా పండించింది వాళ్ళ ఆంగ్ల భాష. సరే ఒక కాంగ్రెస్ మీటింగ్ లో నేను సరే కంటిలో మాట్లాడుతుంటే మాట్లాడటం పూర్తి అయిపోయింది, జవహర్లాల్ నెహ్రూ లేచి ఏమని అడిగితే ఈ రైతాంగ్ వాళ్ళు విఎస్ శ్రీనివాస శాస్త్రి మాట్లాడేది చంద్రంగా గర్జిస్తాడు, ఆచరణకు వచ్చాడు, మేకలగా అరుస్తాడు అన్నాడు. ఈ జవహర్లాల్ ఏమి తప్పైన భారత ప్రధాన మోచ్చు అన్న మాట రైతాంగ్ వాళ్ళు విఎస్ శ్రీనివాస శాస్త్రి శ్రీనివాస శాస్త్రి మాట్లాడేది కూర్చున్నాడు ఇన్ని ప్రజలు సమాత్మ దాన్ని ఈ రైతాంగ్ వాళ్ళు విఎస్ శ్రీనివాస శాస్త్రి ఉపన్యాసాలు చెప్పిన విషయంలో గర్జిస్తాడు, ఆచరణకు వచ్చాడు, మేకలాగా అరుస్తాడు అన్నాడు. శాస్త్రి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు గాంధీ గారు అన్నారు ఈ దేశభక్తి కూడా ఏం తీసుకుపోదు, ఎందుకన్నాడు కనిపెట్టేశాడు గాంధీ గారు, నువ్వు ఎందుకన్నాడు నీ దేశభక్తి కూడా ఏం తీసుకుపోదు, నీకే కాదు నాకు అగ్రజుడు అతనే పెద్దవాడు, నాకు ఇద్దరు గోపాలకృష్ణ గోకుల శిష్యుడు వెళ్తాడు, అందుకే కూడా గోపాలకృష్ణ గోకుల శిష్యుడు, రైతాంగ్ వాళ్ళు ఈ శ్రీనివాస శాస్త్రి కూడా గోపాలకృష్ణ గోకుల శిష్యుడు, దేశభక్తి కూడా ఏం తీసుకుపోదు, నీకే కాదు నాకు అగ్రజుడు అనే దేశభక్తి మేము శంకం తక్కర్లేదు, నీకంటే నేను కూడా తీసుకుపోదు. మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు అది యాక్షన్ లో వచ్చినప్పుడు మాట మాట్లాడేది తేరికగా పనిచేయడం, అంటే పనిచేసి చాలా బ్యాలెన్స్ గా చూసుకుంటాడు, మాట్లాడుతూ అనే విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ పని దగ్గరకు వచ్చేవాడు ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు సక్సెస్ అవ్వలేదు గురించి కడుతున్నాడు కానీ శ్రీనివాస శాస్త్రి అంటే పని చూసి పారిపోయే మనిషి కాదే, ఇంకేం తీసుకుపోతాడు వాడు నాకు అగ్రజుడు అంటాడు మాట్లాడ అని తేలిగ్గా మాట్లాడేశాడు. నా గర్జిస్తాడు పని వచ్చేవాడికి మేము అక్కడ అదారుస్తాడు. అయితే మళ్ళీ ఈ శ్రీనివాస శాస్త్రి గురించి మాట్లాడాల్సిన మాట్లాడు మనం ఏం చూడండి, ఓ బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటా, ఇక ఊహిస్తూ ఉంటాం కాగితం మీద వచ్చే అంతలు చిన్నంటే ఎంత కావాలి, ఇన్ని ఎంత కావాలి, వచ్చేప్పటికి మనం డబ్బు ఎంత ఉన్నాయి అట్లా చూసుకుంటాం మన లెక్క. అది ఏమైనా సరే ప్రాక్టీస్ దగ్గర వచ్చేప్పటికి అతను చెప్పినంతలు చేయలేకపోవచ్చు, అసలు మనం పని చేస్తున్నప్పుడు మనలో బలహీనతలు ఏమంటాయి మనకు తెలుస్తుంది. మీ సమాజాన్ని చూడాలనుకోండి,
సమాజానికి దూరంగా పోతాను, నాలుగు తలుపులు వేసేసుకుని గదిలో కూర్చుంటాను. నేను యోగిని పెళ్లి యోగిని అయినకోవచ్చు, సమాజంలోకి వచ్చి సమాజం కనిపించేప్పటికల్లా నా బలహీనతలు బయటకు వచ్చి ఏకాంత వయసు మంచిదే అంత మాత్రం జరిగిన యోగులు అయితే అంటే కుదరదు. ఈ మధ్య నాకు ఆఫీసర్ చెప్పాడు నాకు, ఇవరకు ఈ దగ్గర నేను చదువుతున్నప్పుడు ఎక్కడ లంచాలు పుచ్చుకోకూడదు అనుకున్నాను. నువ్వు లంచాలు పుచ్చుకుంటున్నావు, ఇంకా డబ్బు ఇవ్వకుండా కనిపిస్తాను టెన్త్ అవుతాను. అప్పుడు నా ఆదర్శాలు చదువుకునేవి అనుకున్నమాట, ఎక్కడ లంచాలి పుచ్చుకోకూడదు అనుకున్నమాట. అది ఉద్యోగం చేస్తాను, డబ్బు వస్తుంది, ఆ డబ్బు చూసి నాకు ఆకర్షణ కలుగుతుంది. నువ్వు అనుకున్న మాటలు ఏమి ఆదర్శంగా పెట్టుకున్నమాట నిజం. నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా అనుకునే వాళ్ళు లంచం అనేది పుచ్చుకోకూడదు. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చినప్పుడు ఎదుగుని డబ్బు కనిపిస్తుంది, ఆకర్షణ టెన్త్ అవుతుంది, అట్రాక్షన్ కలుగుతుంది, పుచ్చుకుంటున్నాం. నువ్వు చదువుకునే ఆదర్శం ఏమి అని డబ్బు కనిపించేది చూడే. అక్కడ నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ జ్ఞానం భగవంతు చెప్పిన ఫస్ట్ సీక్రెట్ అదే. నువ్వు ప్రాక్టికల్ లైఫ్ లో నువ్వు ఎలా అప్లై చేసుకోవాలని ప్రతి శ్లోకంలో చూపిస్తాను. భగవంతుడు వాసుదేవస్వామి ముందు తలంపు, తర్వాత మాట, చేత మాట ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, చేత ఎలా ఉండాలి. మీరు ఆ క్రమలోకం లేకపోతే మీ లోపల అజ్ఞానం ఉన్నట్టే ఏదో లోపం ఉన్నట్టు. లోపల తలంపు, తలంపు తర్వాత మాట, మాట తర్వాత చేత, మీరు క్రమంలో ఉండాలి. మీరే క్రమం తప్పిందా లోపల ఏదో లోపం ఉన్నది. ప్రాక్టికల్ అప్లికేషన్ భగవద్గీతలో చెప్పినటువంటి అపోర్ మెటాఫిజిక్స్ ఇది ప్రాక్టికల్ మీరు చేతి చూసినప్పుడు అయితే నువ్వు ఎంతవరకు జ్ఞానం కలుగుతున్నావు, నువ్వు ఎంతవరకు విడుదల ప్రవేశిస్తున్నావు, ఎంతవరకు మీ బుద్ధి వినిపిస్తుంది అని నువ్వు ప్రాక్టికల్ వర్క్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది. కానీ ఫీల్డ్ లో వర్క్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది. కానీ మీరు ఊహలో కూర్చుంటే గాల్లో నీళ్ళ కట్టుకుంటే నువ్వు తెలియదు అంటే భగవంతుడు వాస్తవం ఇంకా వర్క్ వర్షిస్తాడు భగవంతుడికి. నాకు రెండు గంటల సేపు ధ్యానం చేయాలని అనుకోండి, మూడు గంటల సేపు ధ్యానం చేయాలని మీరు సరిగ్గా కూర్చుని చేసినప్పుడు తెలుస్తుంది. రోజు రెండు రోజులు కూర్చుని చేసినప్పుడు కదా మీకు తెలిసి ఎంతవరకు చేయగలుగుతున్నా ఎంతవరకు చేయలేకపోతున్నా అని అప్లికేషన్ ముఖ్యం అంటాడు భగవద్గీతలో. నీ నచ్చిందో పెట్టుకో, నీ చిన్న ఆదర్శంలో తీసుకో, చిన్న ఐడియాలో తీసుకో, నీ లైఫ్ లో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన భగవంతుడు ఎందుకు అవసరమైన కథలు చెబుతావు అనవసరమైన మాట్లాడు. నచ్చిన ఆదర్శాన్ని తీసుకో, ఒక చిన్న ఐడియాలను తీసుకో, అది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలంటున్నా లైఫ్ లో. భగవద్గీతలో చెప్పిన ప్యూర్ మెటాఫిజిక్స్ కాదు, అపోయిడ్ మెటాఫిక్స్. అలా నేను అనుకుంటుందని ఇదంతా అబద్ధం ఉండదు. యుద్ధ భూమిలో గీత చెప్పడం ఏంటి, యుద్ధ భూమిలో అబద్ధం అండి. ఎవరో చిట్కని కూర్చొని చెప్పారు కానీ యుద్ధ భూమిలో చెప్పారు. యుద్ధ భూమిలో ఆయన భగవంతుడి గారు చెప్పగలరు, చిట్కని కూర్చొని చెప్పారు. ఆ యుద్ధ భూమిలో చెప్పారు కదా అండి భగవంతుడి గారు, చిట్కని అందరూ చెబుతారు. దైవేశ్వర శహన్ ప్రోక్త ఆసురిం పార్థ మిశ్రుం ప్రవర్తించ నివృత్తించ జనాన రుదురాసురాహ నా శౌచం నాకు చాచారో నా సత్యం పేషు విచ్చతే ప్రవర్తించ నివృత్తించ. భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవస్వామి, జనా జీవుడు రైలు సంపద ఉన్నవాళ్ళు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టుకున్నాం సార్, న్యాయ మార్గాన్ని విడిచిపెట్టుకున్నాం సార్, ఎన్ని నష్టాలు వచ్చినాయి సార్, ఆ పరిస్థితులతో రాజీ పడేపడరా సార్, ఈ భగవాన్ నిన్నేమని తీర్చింది లేదు, భగవాన్ ఇంకా రాజు లేని నేనే ఉన్నా సార్. ఆత్మ గురించి చెప్పేటప్పుడు నేను ఏదడిగి ఆత్మ ఏదో తీసుకుపోతాడు ఇంకో విషయం రాజు పడ్డారు సార్. ఏంటంటే నేను ఏ ప్రశ్న అడిగాను మీరు ఆత్మ ఆత్మ అంటారంటూ, ఏ ప్రశ్న అడిగినా అక్కడ తీసుకుపోతారండి, ఎవరి గురించి అడిగినా ఏ సంఘటన గురించి అడిగిన మీరు ఆత్మ దగ్గర తీసుకుపోతారండి అని భగవాన్ అడిగితే భగవాన్ ఉన్నారు, ఎవరు వన్నది ఒకటే వన్నది ఒకటే ఆత్మ ఒకటే సత్యం. ఎటువంటి రాజు ఏంటంటే ఒన్నది ఒకటే అది ఆత్మ, అది కానిదంతా అసలు.